ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మైన్ మీడియా. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
Mind Media Shrotalaki Shubha Swagatam Palukutondi. Mee RJ Vendala. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి, అందరూ నైవేద్యాలు, పూజలు, ఎక్సెట్రాలు, సహస్రనామాలు మొదలు పెట్టేస్తుంటారు కదా. అయితే మామూలుగా అయితే కనుక మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దాని గురించి మాట్లాడుకోవడము, లేకపోతే ప్రపంచంలో జరిగే వివిధ విషయాలు, హిస్టరీ, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏవో అసలు ఎనీథింగ్ అండర్ ది స్కై అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఎనీథింగ్ అండర్ ది స్కైలో పుస్తకాలు ఎందుకు రాకూడదు? అది వరకు ఒకసారి మనం పుస్తకాల మీద మాట్లాడుకున్నాం. బట్ ఏంటంటే, పుస్తకాలు అనగానే మీరు అర్జెంటుగా సుందరకాండలో మీనాలాగా పెద్ద పుస్తకము, గ్రంథాలు, భగవద్గీతలు, భారతాలు ఇంకోటో కాకుండా చిన్న చిన్న కథలు, ఆ కథలు కూడా ఏంటి, ఇవాల్టి నుంచి దసరా వరకు, దసరా తర్వాత కూడా చెప్పాలంటే ఒక సే ఈ మంత్ ఎండ్ వరకు అనుకోండి, కొన్ని కథలు. ఆ కథలు కూడా ఎలాగా, కొంచెం విచిత్రమైన ట్విస్ట్లు ఉండేటట్టు, బీట్ థ్రిల్లింగ్ ఆర్ కామెడీ, ఇలా నవరాత్రిలోనూ నవరసాలు ఉండేటటువంటి కొన్ని కథల్ని ఎంపిక చేసుకుని వాటి గురించి మాట్లాడుకుందాం అనిపించింది. ఎందుకంటే సాహిత్యం గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అందుకని. సో దాంట్లో భాగంగా ఇవాళ నేను చెప్పబోయే ఫస్ట్ కథ, మీకు అగాథా క్రిస్టీ తెలిసే ఉంటుంది. అసలు ఆయన అసలు ఆ కథలు అవి ఎలా ఉంటాయంటే, మంచి థ్రిల్లింగ్, సస్పెన్స్, ఇలా అసలు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అన్నట్టుగా ఉంటుంది. ఒకసారి ఒకటి చదవడం మొదలు పెట్టామంటే చదువుతూనే ఉంటాం తప్ప ఎక్కడ మధ్యలో ఆపడాలని కూడా అనిపించదు. సో అగాథా క్రిస్టీ రాసినటువంటి ద విట్నెస్ ఫర్ ప్రాసిక్యూషన్ అని ఒక కథ ఉంది. ఆ కథని తెలుగులోకి అనువదించారు. అది ఎప్పుడో ఎప్పుడు 1996లో అనువదించారు. అది సడన్గా మొన్న మధ్య ఎక్కడో చదవడం తటస్థించింది. అప్పుడు అనిపించింది ఈ కథ చాలా బాగుంది కదా, చదివినప్పుడు నాకు కూడా భలే థ్రిల్లింగ్గా అనిపించింది. ఆల్రెడీ అంతకుముందు నేను ఇంగ్లీష్ కథ చదివాను, బట్ తెలుగులో కూడా చదివిన తర్వాత అర్రే ఇది నేను చదివాను కదా అని గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చింది మరి మీకు చెప్పాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాను కదా, అదనమాట సంగతి. సో ఇవాళ ఆ కథని నేను చెప్పబోతున్నాను. యాజ్ ఇట్ ఈస్ ఒక కథానికలాగే చెప్తాను, సో దట్ అంటే చదువుతున్నట్టుగా ఉంటే కనుక ఈజీగా మధ్యలో నా ఇన్పుట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. The story goes like this. Lawyer Mahan కళ్ళజోడోసారి సవరించుకుని ఓ పొడి దగ్గు తగ్గి తన ఎదురుగుండా కూర్చున్న ముద్దాయి వైపు చూశాడు. చాలా సునిశితంగా ఉన్న ఆయన చూపులు, బుద్ధి ఎంత తీక్షణమైనయో తెలుపుతున్నాయి. తన క్లయింట్తో నిష్కర్షగా మాట్లాడటం లాయర్కి అలవాటు. అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలంటారు కదా. సో నీ మీద మోపిన హత్యానేరం కేసు చాలా బలంగా ఉంది, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావని గ్రహిస్తే మంచిది అన్నాడు. గోడకేసి చూసి ఏదో అసలు శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూస్తూ కూర్చున్న లియోనార్డ్ తన చూపు లాయర్ వైపు తిప్పాడు. నాకు అర్థమైంది సార్, మీరు చెప్తూనే ఉన్నారు, అయినా నా మీద హత్యానేరం మోపబడిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అది ఇది కాదు, ఏకంగా హత్య, అది నేను, మై గాడ్ అన్నాడు బాధగా. మహన్ చాలా ప్రాక్టికల్ మనిషి. ఓ దగ్గు తగ్గి కళ్ళజోడు తీసి తుడుచుకుని మళ్ళీ పెట్టుకుని అనునయంగా చెప్పాడు. చూడు బాబు, నీ బాధ నాకు అర్థమవుతుంది. నిన్ను కేసులోంచి బయటకు పడేయడానికి సాయశక్తులా ట్రై చేస్తాను, కానీ కేసుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నాకు తెలియవు కదా. సో నాకు తెలియాలి, అప్పుడే మన డిఫెన్స్ పకడ్బందీగా ఉంటుంది. ఇది నా ఆఫీసు, పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు, నిర్భయంగా అన్ని విషయాలు చెప్పు అన్నాడు. అన్నిటికీ ఆ యువకుడు అలాగ చూపు చూస్తూనే ఉన్నాడు తప్ప ఎక్కడ చూపు మారలేదు. ఫస్ట్ నుంచి కూడా మెహన్కు అనుమానం వచ్చింది, కొంపదీసి తన నిర్దోష అని. మీరు కూడా నేను హత్య చేశానంటున్నారు కాదు, నాకు తెలుసు, నా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. నేను ఒక ఉచ్చులో ఇరుక్కుపోయాను. కానీ నన్ను నమ్మండి, నమ్మకపోండి, నేను హత్య చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతివాడు తన అమాయకుడు అనడం రివాజ్. కానీ అతను నిజమే చెప్తున్నాడేమో అని అనిపించింది లాయర్కి. పైకి మాత్రం చాలా అంటే బయాస్డ్గా క్లుప్తంగా, ఇప్పటికైనా నీకు హతురాలైన మిస్ ఎమిలీతో పరిచయం ఎలా అయిందో, నువ్వు ఈ కేసులో ఎలా ఇరుక్కున్నావో చెప్పడం స్టార్ట్ చేస్తేనే కానీ ఈ కేసు గురించి మిగతా విషయాలు బయటికి రావు, సో స్టార్ట్ అని చెప్పాడు. అప్పుడు లియోనార్డ్ చెప్తున్నాడు అనమాట, ఓ రోజు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో ఒక 60 ఏళ్ళ పెద్దవాడు రోడ్డు దాటుతూ ఉంటే చేతిలో పార్సెల్స్ ఉన్నాయి, అవన్నీ కింద పడేసుకుంది. ఆవిడ వంగి వాటిని ఏరుకుంటూ ఉండగా ఒక బస్సు మీదకి వచ్చేసింది. ఆవిడ భయపడి పేవ్మెంట్ మీద పరిగెత్తుకొచ్చేసింది. మిగతా జనమంతా ఆవిడని కేకలేస్తుంటే నేను మాత్రం అవన్నీ ఏరుకొచ్చి దుమ్ము దులిపి జాగ్రత్తగా కట్టి ఇచ్చాను అనగానే లాయరు, అంటే నువ్వు ఆవిడ ప్రాణం కాపాడలేదా అన్నాడు. అబ్బెబ్బే, అదేం లేదు, నేను చేసింది మామూలు మనిషి ఎవరైనా చేసే పనే. దానికే ఆవిడ బాగా ఇదైపోయి అసలు సంతోషించి నా కృతజ్ఞతలు అవి చెప్పి ఇవాళ రేపు యూత్ అసలు ఎలా ఉన్నారు, ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, నువ్వు నాకు ఇంత హెల్ప్ చేసావు అని చెప్పి నన్ను అభినందించి వెళ్ళిపోయాను. ఆవిడని మళ్ళీ చూస్తానని కూడా నేను అనుకోలేదు. బట్ కోయిన్సిడెంటల్గా ఆ రోజు సాయంత్రమే ఒక స్నేహితుడి ఇంట్లో చిన్న పార్టీ ఉంటే ఆ పార్టీలో ఆవిడని చూడటం తటస్థించింది. ఆవిడే నన్ను గుర్తుపట్టి మరీ పలకరించింది, తన పేరు ఎమిలీ అని, క్రికెట్ బోర్డులో తను ఉంటున్నానని చెప్పింది. కొంతమందికి ఒక్కొక్కప్పుడు కొంతమంది మీద ఎందుకు ఒక మంచి అవ్యాజమైన అనురాగం కలుగుతుంది అనేది మనం చెప్పలేం. అలా ఎందుకు కలిగిందో నాకు తెలియదు, కానీ ఆవిడకు మాత్రం కలిగింది. అయినా అలాంటి కొంచెం చాదస్థలు అవి కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి పెద్ద ఆవిడ కాబట్టి. సరే, అంతగా పిలుస్తూ ఉంటే రాను అనడం మర్యాద కాదు కాబట్టి ఇంటికి రమ్మనంటే తను అప్పటికి నో అని చెప్పినా కూడా తర్వాత పై శనివారం వస్తాను అని అన్నాను. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ గురించి మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. ఆవిడ డబ్బున్న ఓల్డ్ లేడీ అని, ఇంట్లో ఒక పని మనిషి, 8 పిల్లలు ఉన్నాయని. ఓ, ఆవిడ ధనవంతురాలని నీకు అప్పటికే తెలుసన్నమాట అన్నాడు లాయర్. చూడండి, ప్రత్యేకంగా ఆవిడ డబ్బు గురించి అడిగే నేను వెళ్ళాను అని అనుకుంటే మాత్రం అని లియోనార్డ్ అంటూ ఉండగానే లాయర్ అతన్ని ఆపాడు. నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ప్రాసిక్యూషన్ వాళ్ళు కేసుని ఎలా ఎట్లాంటి యాంగిల్లో చూస్తారో నేను ఊహిస్తున్నాను. మామూలుగా చూస్తే ఆవిడ చాలా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసేటటువంటి వ్యక్తి కాబట్టి డబ్బున్న మనిషి అని ఎవరూ అనుకోరు. ఎవరైనా చెప్పుంటే తప్ప నీకు తెలిసేది కాదు. నీకు ఆవిడ డబ్బు గురించి చెప్పింది ఎవరు అనగానే లియోనార్డ్, పార్టీ ఇచ్చాడన్ననే జార్జ్ అని మా ఫ్రెండు, అతనే చెప్పాడు. అతనికి ఆ విషయం ఇప్పటిదాకా గుర్తుందంటావా అని అడిగాడు లాయర్. ఏమో మరి, చాలా రోజులైంది కదా. సరిగ్గా చెప్పావు. నువ్వు డబ్బు కోసమే ఆవిడతో స్నేహం చేశావు అని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వాళ్ళు ట్రై చేస్తారు. అప్పటికి నువ్వు చాలా ఇబ్బందుల్లో కూడా ఉన్నావంట కదా ఫైనాన్షియల్లీ అన్నాడు లాయర్. లియోనార్డ్ మొహం ఎర్రబడింది. ఆ టైంలో నాకు కర్మగారి ఫైనాన్షియల్ ట్రబుల్ ఉన్నమాట వాస్తవమే. అందుకే మరి, నీకు డబ్బు లేదు కాబట్టి ఆ ధనవంతురాలని ఆకట్టుకున్నావు అని వాళ్ళు అంటారు. నీకు ఆవిడ ధనవంతురాలను ముందుగా తెలియనే తెలియదని, ఏదో పాపమని ఆవిడ చూడటానికి వెళ్ళావని మనం ఒకవేళ ప్రూవ్ చేయగలిగామే అనుకో అనగానే లియోనార్డ్, నేను వెళ్ళింది మాత్రం అందుకేనండి బాబు అని అన్నాడు. నేనేం కాదనట్లేదు, కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. జార్జ్ జ్ఞాపక శక్తి ఎంత గట్టిది, మనం అతన్ని బోనెక్కించి తికమక పెట్టేసి నీతో ఆవిడకి ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత ఆ సంభాషణ జరిగింది, మీ ఇద్దరి మధ్య ఇలా ఆవిడకి డబ్బులు ఉన్నాయన్న విషయము అని ఎలా ప్రూవ్ చేశామనుకో సపోజ్ అనగానే లియోనార్డ్ 2 నిమిషాలు బాగా ఆలోచించి తలాడ్డంగా ఊపాడు. అదేం లాభం లేదనుకుంటానండి, అతను ఆ రోజు ఆ మాటలు అంటున్నప్పుడు చాలామంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు బంగారు పిచ్చుకొని పట్టేవని నన్ను ఆట కూడా పట్టించారు అన్నారు. లాయరు కొంచెం నిరాశపడినా ఒకందుకు సంతోషించాడు. నువ్వు చెప్పింది నిజం, మనం ఆ దారి పట్టొద్దు. సరే, విషయానికి వద్దాం. నువ్వు ఎమిలీని కలుస్తూ ఉండేవాడివి కదా, క్రమంగా మీ ఇద్దరి మధ్య ఒక క్లోజ్ రిలేషన్ ఏర్పడింది. ఎందుకు, దానికి కారణమేంటి? నీ వయసు 33, అందగాడివి, ఆటపాట అన్ని తెలిసిన వాడివి, ఓ 60 ఏళ్ళ ముసలావిడితో ఇన్ని గంటలు కూర్చుని కబుర్లు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అడిగాడు. అతను భుజాలు ఎగరేశాడు. ఏమో నాకు తెలియదు అది ఎందుకు అనేది. మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు మటుకు ఒంటరి జీవితం గడుపుతున్నానని, కొంచెం అప్పుడప్పుడు వచ్చి చూస్తుండమని పట్టుబట్టింది. కాదనలేకపోయాను. నా మీద తనకున్న ప్రేమాభిమానాలని స్పష్టంగా కనబరిచాక నాకు కుదరదు అని నేను ఎలా అనగలను? అనడం నా నైజం కూడా కాదు. ఓ విషయం చెప్పమంటారా? ముందు మొహమాటం కొద్దీ వెళ్ళినా కూడా 3-4 సార్లు అయిన తర్వాత నా అంతటి నేనే ఆవిడ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాను. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అత్తయ్య దగ్గర పెరిగాను. ఆవిడ నా 15వ ఏట పోయారు. అందువల్ల ఎవరైనా పెద్దవాళ్ళు కొంచెం ముద్దు మురిపం కనబరుస్తూ ఉంటే నాకు భలే సంతోషంగా ఉంటుంది. మీకు నవ్వొస్తుందేమో నా మాటలు విని బట్ అని అక్కడితో ఆపేశాడు. మెహర్ నవ్వలేదు. ఆలోచిస్తూ అలా కళ్ళజోడు తీసి తుడవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం September 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తింతొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం IST 4:30 to 5 PM వినడానికి మీరు సిద్ధమైన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు వెనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో తను ఎందుకు ఆ ముసలావిడ దగ్గరికి వెళుతున్నారు అనే విషయం మీద చెప్తూ ఉండగా లాయర్ నెమ్మదిగా కళ్ళజోడి తీసి తుడుచుకుంటున్నాడని చెప్పాను కదా. నువ్వు చెప్పిన దాంట్లో నమ్మదగనిది అంటూ ఏం లేదు. జ్యూరీ ఎలా భావించినా సరే నువ్వు చెప్పింది మాత్రం అంత అసాధారణమైంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే కాదు, కొట్టేయలేము. సరే కథ కానీ, ఎమిలీ తన బిజినెస్ వ్యవహారాలు చూడమని ఫస్ట్సారి నిన్ను ఎప్పుడు అడిగింది, ఫస్ట్ టైము అని అడిగాడు లాయర్. నేను 4వసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ నాకు డబ్బు వ్యవహారాలు అవి ఏం తెలియవు, షేర్స్లో పెట్టుబడులు ఎలా చేయాలి అని నన్ను అడిగింది అనగానే లాయర్ అన్నాడు, ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఆవిడ దగ్గర పనిచేసే జానెట్ అనే ఒక అమ్మాయి ఉంది, తన యజమానురాలకి వ్యాపార సంబంధమైన లావాదేవీలు బాగా తెలుసని, ఆవిడే స్వయంగా అన్నీ చూసుకునేదని చెప్పింది. ఆవిడ బ్యాంకు వాళ్ళు కూడా అదే చెప్పారు, ఆవిడకి చక్కగా తెలుసు ఎప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని, అసలు ఎందులో ఎక్కడ క్రెడిట్ అవుతుంది, ఎక్కడ డెబిట్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రాఫిట్లు ఏ అకౌంట్లోకి వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆవిడకి తెలుసు అని చెప్పిందే. అంటే అప్పుడు లేనాడు అన్నాడు. ఏమో మరి ఆవిడ నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను అనగానే మెహర్ను అతని కేసు కొంచెం పరీక్షగా చూశాడు. అతని నిర్దోషిత్వం మీద కొంచెం నమ్మకం బలపడింది. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ఓల్డ్ లేడీస్ మ్యారేజ్ అవని ఓల్డ్ లేడీస్ సంగతి తనకి ఇదివరకు చాలా కేసుల్లో తెలిసింది. ఏమిలీ మేబీ ఇతని మీద మోసపడి ఉంటుంది, అతన్ని తన ఇంటికి రప్పించుకోవడానికి ఏదన్నా రీజన్స్ వెతుకుతూ ఉండుంటుంది, అందులో భాగంగా డబ్బు వ్యవహారాలు తనకు తెలియవు అని అంటూ మేబీ కొంచెం హెల్ప్ అడిగితే ఏ మగాడు మాత్రం కాదంటాడు. లేక బహుశా ఆవిడే కావాలని తన వెల్ది అంటే తను ఫిల్ది రిచ్ అని చెప్పడం కోసం అని చెప్పి తనకి ఆ విధంగా చెప్పిందో. అప్పుడైతే కనుక తెలియదు డబ్బులు అని అంటే తనే వచ్చి అని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్స్ చూస్తున్నప్పుడు అబ్బో ఇంత వస్తుందా ఇవిడికి అని తెలియాలి అన్న ఉద్దేశంలో ఏమైనా పెట్టిందా అనేది ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. సో పైగా ఎమిలీ కొంచెం మంచి స్ట్రాంగ్ ఉమెన్ అంటే బై హార్ట్ కాబట్టి తనకి ఏం కావాలి అది ఎలా సాధించాలి అనే విషయం మీద దానికి ఏం పణంగా పెట్టాలి ఇలాంటి విషయాల మీద మంచి క్లారిటీ ఉన్నది అని లాయర్కి అర్థమవుతుంది. సరే ఈ భావాలన్నీ కూడా మనసులోనే పెట్టుకున్నాడు. ఎక్కడ ఫేస్లో కనపడితే మళ్ళీ లేనాడు ఒకవేళ నిజంగా తప్పు చేసిన వాడైతే కనుక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. అసలు లాయర్ మంచి బయాస్డ్గా బ్యాలెన్స్డ్గా అలాగే ఉంచుకొని మెహర్ను ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మనస్ఫూర్తిగా నిజం చెప్పు, నీకు అప్పుడు డబ్బు లేదు, ఎమిలీ బిజినెస్ అంతా నీ చేతుల్లోకి వచ్చింది, నీ ఉద్దేశం ప్రకారం ఆవిడకి సంగతులు ఏవి తెలియవు, నువ్వు మోసం చేసినా ఆవిడ కనుక్కోలేదు, సో షేర్లు కొనడం అమ్మడాలు ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో నువ్వేమైనా డబ్బులు దాచుకుని లేకపోతే నీకు కలిసి వచ్చేట్టు ఏమన్నా వ్యవహరించి ఏమన్నా మోసం చేసావా అని అడిగాడు. అసలు జవాబు ఇంకా ఇవ్వబోయేలోగానే అతన్ని వారించి కాస్త ఆలోచించి జవాబు ఇవ్వు. మనం రెండు విధాలుగా డిఫెన్స్ వాదించవచ్చు. ఫస్ట్ది నువ్వు నిజాయితీగా వ్యవహరించి ఉన్నావనుకో, ఈ విషయం మనం దండోర వేసి చెప్పి మరీ నీలాంటి నిజాయితీ పరుడు హత్య చేసి ఉండడు అని వాదించవచ్చు. ఒకవేళ నువ్వు ఏదైనా గోల్మాల్ చేసి ఉంటే కర్మగాలి అది ప్రాసిక్యూషన్ వాళ్ళు దొరకబుచ్చుకుంటే అప్పుడు కూడా మనం నువ్వు హత్య చేయలేదని వాదించవచ్చు. ఎలా అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును ఎవడైనా ఎందుకు చంపుకుంటాడు, ఆవిడ బతుకుండంగా మోసం చేసే ఛాన్స్ ఉన్నప్పుడు ఆవిడ చంపాల్సిన కర్మేముంది అని కూడా వాదించవచ్చు. అర్థమైందా? కాబట్టి నువ్వు ఏం చెప్పినా సరే నిజం కాస్త టైం తీసుకుని నేను చెప్పినట్టు ఈ పాయింట్లన్నీ అర్థం చేసుకుని నిజం చెప్తే మేలు అని గ్రహించు అని లాయర్ చెప్పాడు. కానీ లేనాడుకి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది. నేను ఎమిలీ వ్యాపారం చక్కగా చూసుకున్నాను, ఏ మోసము చేయలేదు, ఎవరైనా వచ్చి ఎప్పుడైనా ఆ బుక్స్ అన్నీ పరిశీలించవచ్చు ఆ అకౌంట్స్కి సంబంధించినవి, నా శక్తి సామర్థ్యాలన్నీ తన బాగు కోసమే వినియోగించాను అని మీకు ఆ ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్స్ అన్నీ చూస్తే మీకే తెలిసిపోతుంది అనగానే అప్పుడు లాయరు చాలా సంతోషం, నా భారం తగ్గించవు అన్నాడు. నిజానికి తరచి చూస్తే నా తరఫున ఉన్న గట్టి పాయింట్ ఏంటంటే చంపాల్సిన అవసరం నాకు లేకపోవడమే. ప్రాసిక్యూషన్ వాళ్ళు అన్నట్టు ఒకవేళ నేను డబ్బు గురించే ఒక ముసలావిడికి మర్చికయ్యాను ఫ్రెండ్షిప్ చేసుకున్నాను అని అనుకుంటే ఆవిడ చచ్చిపోవడం వల్ల నాకు ఆధారం పోయింది కదా, మరి ఆవిడ నేను ఎందుకు చంపాలి అన్నాడు లేనాడు. సరే లాయర్ అతని కేసు అలా చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ కళ్ళద్దాలు తీయడం తుడవడం మళ్ళీ పెట్టుకోవడం అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నోరు ఇప్పాడు అనమాట. ఎమిలీ తన విల్లులో ఆస్తి అంతా నీ పేరు రాసింది అని నీకు తెలీదా అని అడిగాడు. అది వింటూనే చటుక్కు లేచి నిలబడ్డాడు లేనాడు. నిజంగానా? నా పేరు మీద విల్లు రాసిందా? మై గాడ్, ఎందుకు అన్నాడు. లాయర్ తలూపాడు. అతను తలకాయ చేతుల్లో పట్టుకుని కూలబడ్డాడు. ఇక నా వల్ల కాదు, ఈ మరీ జటిలంగా తయారైంది, రాసినట్టే తెలియదు అని అంటే ఇంకేం చెప్తాడు? సో నీకు విల్లు గురించి ఏం తెలియదు అంటావు? తెలీదు, అస్సలు తెలీదు, నాకెలా తెలుస్తుంది? ఎమిలీ దగ్గర పనిచేసే జానెట్ తెలుసు కదా, విల్లు విషయం నీకు తెలుసని ఆవిడ ఒట్టేసి చెప్తోంది. విల్లు తయారు చేయడం విషయంలో నిన్ను సంప్రదించాను అని ఎమిలీ ఆవిడకు చెప్పిందంట. దీనికి నువ్వేమంటావు? అలా చెప్పిందా? సర్వ అబద్ధం. ఫోన్లేండి, అంత మాట ఎందుకు? సంగతి ఏంటంటే జానెట్ కూడాను కొంచెం ముసలావిడే, యజమానురాల్ని చాలా విశ్వాసంతో తను చూసుకుంటూ ఉంటుంది. నేనంటే తనకు ఎప్పుడూ పడేది కాదు. ఎమిలీ నా మీద చూపించే అభిమానానికి ఇవిడికి ఒక రకమైన జలసి వచ్చింది, దానికి తోడు నా మీద అపనమ్మకం ఒకటి. అసలు ఏమై ఉంటుందంటే ఎమిలీ జానెట్కి చెప్పు ఉండొచ్చు, జానెట్ ఏమో ఆవిడ చెప్పిన విషయం అపార్థం చేసుకుని ఉండొచ్చు, లేదా నేనే ఎమిలీని మభ్యపెట్టి బిల్లు రాయించుకొని ఉంటానని అనుకుని ఉండొచ్చు. ఈ హత్య జరిగిన తర్వాత ఎమిలీ అలా చెప్పి ఉంటుందని తనను తానే నమ్మించుకుంటూ ఉండొచ్చు. ఇలా ఏదైనా పాయింట్ అయి ఉండొచ్చు కదా అన్నాడు. ఒకవేళ కావాలని అబద్ధం చెప్తుందని నీకేమనిపించట్లేదా అన్నాడు లాయర్. అతను ఉలిక్కిపడ్డాడు. చచ్చా, అలా ఎందుకు చెప్తుందండి అన్నాడు. ఏమో కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వంటే మహామంటగా ఉంది జేనెట్కి, అదొకసారి చూసుకో అన్నాడు. లేనాడు ఇంకా బాధతో అలా కూలబడిపోయాడు. నా మీద కేసు ఎంత గట్టిగా ఉందో నాకు గ్రాడ్యువల్గా అర్థమవుతుంది. నేను ఆ ముసలావిడ ఎమిలీని వలలో వేసుకుని ఆస్తంతా నా పేరు రాయించేసుకుని ఓ రోజు ఎవ్వరూ లేని టైంలో ఇంట్లో చొరబడి ఆవిడ్ని, మై గాడ్, నా కాస్త సన్నగిల్లుతోందండి, నేను ఇంకా తప్పించుకోలేనేమో అన్నాడు. లాయర్ అతను భుజం తాడుతూ, ఇంట్లో ఎవరూ లేకపోలేదు, జేనెట్కి బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది కదా, వెళ్ళింది కానీ ఏదో మర్చిపోవడం వల్ల 9:30కి ఇంటికి తిరిగి వచ్చింది. దొడ్డుగుమ్మం ద్వారా ప్రవేశించి మెట్లెక్కి పై అంతస్తులో ఉన్న తన వస్తువు తీసుకుపోతుంటే డ్రాయింగ్ రూమ్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు విన్నదంట. వాళ్ళ డిస్కషన్ అర్థం కాకపోయినా ఒక గొంతు ఎమిలీది, ఇంకో గొంతు ఒక మగవాడిది అని మాత్రం గ్రహించింది అన్నాడు. వాట్, 9:30క? అతను ఎగిరి గంతేశాడు. 9:30 నేను బతికిపోయినట్టే అన్నాడు. లాయర్కి మతిపోయింది. ఏంటయ్యా విషయము అన్నాడు. నేను 9:30 వరకు ఇంట్లో ఉన్నానండి బాబు, మా ఆవిడని అడిగితే ఆవిడ చెప్పగలదు. నేను 9:55 ఎమిలీతో మాటలు ముగించి ఇంటి దారి బట్టి 9:20 ఇల్లు చేరాను. మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంది కాబట్టి టైం అంత కరెక్ట్గా చెప్పగలను. అమ్మయ్యా, జేనెట్ మతి మార్పు నాకు పనికి వచ్చింది. తన సంతోషంలో లాయర్ గారు పాలు పంచుకోవడం లేదన్న విషయం తనకి అసలు పట్టించుకోలేదు తను. అందుకని, అయితే ఎమిలీని ఎవరు చంపారంటావు అని అడిగిన ప్రశ్నకి కొంచెం హుషారుగా సమాధానం చెప్పాడు. ఇంకెవరో ఎవరో దొంగోడు అయి ఉంటాడు, కిటికీ తలుపు బలవంతంగా తెరిచినట్టుంది, ఆవిడ తలకాయని బద్దలు చేసిన ఇనప కమ్మి శవం పక్కనే పడున్నది కదా, సో చాలా వస్తువులు కనపడట్లేదు కూడా. ముందు అసలు పోలీసులతో సహా అందరూ ఇది దొంగడు పనే అనుకున్నారు కూడా. జేనెట్కి నా మీద ఉన్న అసూయ బలం నన్ను ఇరికించింది కానీ అని అన్నాడు. అదేం లాభం లేదు నాయన, మిస్ అయిన వస్తువులు అస్సలు వాల్యుబుల్ కాదు, కిటికీ తలుపు మీద గుర్తులు కూడా. దీన్ని ఒక దొంగ చేసినట్టు చూపించడానికి ఏర్పాట్లు చేసినట్టుంది తప్ప నిజంగా దొంగ వచ్చినట్టు లేదు. నీకు నువ్వే ఆలోచించి చూడు, 9:30 ఎమిలీ ఎవరితో మాట్లాడుతుంది, నువ్వు కాదు సరే దొంగోడా, దొంగలతో మాట్లాడుతూ కూర్చోరు కదా, అరుస్తారు లేదా అంటే ఏదో ఒకటి చేస్తారు అనగానే అతను షాక్ అయిపోయాడు. పెదాలు తడారిపోయినాయి. అది నిజమే అన్నాడు. కాసేపాగి ఫోన్లే, ఎవరైతే నాకేంటి, నాకైతే ఎలిబి ఉంది, అది చాలు, మీరు మా ఆవిడ రొమైన్ని వెంటనే కలవండి ప్లీజ్ అన్నాడు. నువ్వు అరెస్ట్ అయినప్పుడు ఆవిడ ఊళ్ళో లేకపోబట్టి కానీ లేకపోతే ఈ పాటికే కలిసి ఉండేవాడిని. స్కాట్లాండ్కి వైర్ ఇచ్చాను, ఇవాళ రాత్రి తిరిగి వస్తుందంట, ఇక్కడి నుంచి సరాసరి మీ ఇంటికే వెళ్ళి కలుస్తాను అనగానే అప్పుడు లేనాడు చాలా తృప్తిగా తలూపి, రొమైన్ సాక్ష్యం చెప్పగలదు, చూసారా ఎంత అదృష్టమో, అట్లీస్ట్ ఒక ఎలిబి ఉంది అనగానే, ఒక్క నిమిషం, నీకు నీ భార్య అంటే అంత ఇష్టమా అన్నాడు. నిస్సందేహంగా అనగానే, మరి ఆవిడకో అని లాయర్ అడిగాడు. తర్వాత ఏమైంది నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం September 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, The Voice of India. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర్ శతకంలోని ఒక పద్యం. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్ నెరిగురి కాదు పేదలకు నేర్పునం చేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేగుడొక వర్షము వాడిన చేల మీదటం గురిసినగాక ఎంబుధులంగురువగనేమి ఫలంబు భాస్కరా. ఈ పద్యం యొక్క భావము, ఎప్పుడు కూడా దాత అయిన వాడు ధనము లేని బీదలకు నేర్పుగా దానము చేసినచో మేలు కలిగి అది సఫలమగును, కీర్తి వచ్చును. కాని ధనవంతులకు ఎంత మేలు చేసినను అలక్ష్యమే గాని లాభము ఉండదు. మేఘము వాడిన చేల మీద అంటే పొలాల మీద వాన కురిపించిన ఉపయోగము కలదు, కానీ సముద్రములలో కురిసిన వానలతో లాభం ఉండదు కదా అని భావం. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం అగాథా క్రిస్టి రాసినటువంటి ఒక చిన్న కథ విట్నెస్ ఫర్ ప్రాసిక్యూషన్లో ఆల్మోస్ట్ సగానికి వచ్చేసాం. సో లాయరు, మీకు మీ ఆవిడంటే అంత ఇష్టమా అంటే నిస్సందేహంగా అన్నాడు. మరి ఆవిడకో అని అంటే రొమాన్కి నేను అంటే ప్రాణం, నా కోసం ఏదైనా చేస్తుంది అంటాడు. ఇతను ఉత్సాహం చూస్తుంటే లాయర్ గారు గుండెలు జారిపోయినాయి. భర్త అంటే ఇంత భక్తి శ్రద్ధలున్న అమ్మాయి సాక్ష్యం చెల్లుతుందా అని ఒక సందేహం. నువ్వు 9:20 ఇంటికి వస్తుంటే ఇంకెవరైనా చూసారా, అంటే పని మనిషి లాంటి వాళ్ళు అనగానే మాకు అసలు పని మనిషే లేదు అన్నాడు. పోనీ కనీసం రోడ్డు మీద ఎవరినైనా నువ్వు చూసావా? నాకు తెలుసున్న వాళ్ళు ఎవరు ఆ రోజు కనపడలేదు. కొంత దూరం బస్సులో వచ్చాను, కండక్టర్కి ఏమైనా గుర్తుంటుందేమో మరి నాకు తెలియదు. లాయర్ తల అడ్డంగా ఊపాడు. సో మీ ఆవిడ తప్ప ఈ విషయం నిర్ధారించడానికి సాక్షులు ఎవరు లేరు అంటావు అంతేనా? అంటే లేరండి. ఏ, మా ఆవిడ సాక్ష్యం చెల్లదంటారా అన్నాడు సందేహంగా. అబ్బే అలా కాదు, సరే అది అలా ఉంచు. నువ్వు పెళ్ళైన వాడు అని ఎమిలీకి తెలుసా అన్నాడు. ఓ తెలుసు అన్నాడు. అయినా నువ్వు నీ భార్యను ఒక్కసారి కూడా ఆవిడ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు అన్నాడు. అంటే అలాంటి సంభాషణలో ఫస్ట్ టైము ఇంకప్పుడు అతని గొంతు వణికిందనమాట, లేనాడు గొంతు. అంటే అలాంటి సంభాషణ ఎప్పుడు రాలేదు, ఏమో రీజన్ నాకు తెలీదు అనగానే జేనెట్ ఏమంటుందో తెలుసా? నువ్వు పెళ్లి కాని వాడివి, బ్రహ్మచారివి అనే అభిప్రాయంతో ఎమిలీ నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నది అని చెప్తోంది అనగానే లేనాడు పగలబడి నవ్వాడు. చాలా బాగుందండి, మా ఇద్దరి మధ్య 30 తేడా ఉంది తెలుసా అనగానే ఆ తేడాతో కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారా? సరే, మీ ఆవిడ ఎమిలీని ఒక్కసారి కూడా కలవలేదు, అవునా కాదా? అవుననుకోండి. ఈ విషయంలో నీ పద్ధతి కొంచెం అనుమానంగానే ఉందని చెప్పక తప్పదబ్బాయి అన్నాడు లాయర్ నిష్కర్షగా. అతని మొహం ఎర్రబడింది. ముందు కొంచెం తడబడినా తర్వాత చెప్పుకొచ్చాడు. సార్, ఉన్న విషయం చెప్పేస్తాను. నా దగ్గర డబ్బు లేదు, ఎమిలీ అప్పిస్తుందేమో అని ఆశపడ్డాను. ఆవిడకి నేనంటే ఇష్టమే, కానీ మా కష్టాల గురించి వినే ఓపిక ఆవిడకు లేదు. నేను మా ఆవిడ పోట్లాడుకున్నామని, విడివిడిగా ఉంటున్నామని ఆవిడ పొరపాటు పడింది. అది నేను గ్రహించినా కూడా ఆవిడకి ఎప్పుడు నిజం ఇది అని చెప్పలేదు. చూడండి లాయర్ గారు, నేనేం చేసినా నా భార్య రొమాన్ గురించే చేశాను. ఈ విషయంలో కామ్గా ఉండడం ఒక్కటే నేను చేసిన తప్పు. ఆవిడ నన్ను కొడుకుగా భావిస్తున్నాను అనేది, అంతేగాని నన్ను పెళ్లాడాలనుకోవడం ఒట్టి మాట. ఇదంతా జేనెట్ ఊహాగానం అనగానే అంతేనంటావా అన్నాడు లాయర్. ముమ్మాటికి అంతే అన్నాడు లీనర్. అతని మాటల్లో కాస్త తటపడాయింపు ఉందా లేక తన ఊహ అనుకున్నాడు లాయర్. నా సాయశక్తులా ట్రై చేసి నిన్ను రక్షిస్తాను, వెళ్ళిరా లేనాడు అన్నాడు ధైర్యం చెప్తూ. సరే, మొత్తానికి జేనెట్ చెప్పిన దాని మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఆమెకు నిన్ను చూస్తేనే తగని మంటగా ఉంది అనేసి లాయర్ బయటికి నడిచాడు. ఇంటికెళ్ళాడు. ఏ బ్రాజిలో ఉన్న పని మంచు తలుపు తీసి, లేనాడు భార్య ఊరి నుంచి తిరిగి వచ్చిందా అని అడిగాడు. వచ్చి గంట అయింది, ఇప్పుడు ఎవరిని కలవదేమో, నా కార్డు ఈ ముందు అన్నాడు లాయర్. తన చేతికి విజిటింగ్ కార్డు ఇచ్చాడు మెహల్. కాసేపట్లో బయటకు వచ్చి రమ్మన్నారు అంది. రొమైన్ సన్నగా పాలిపోయి ఉంది. దవడ ఎముకలు అలా ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఒత్తైన జుట్టు, చేతుల కదలిక వల్ల తనొక ఫారిన్ లేడీ అన్న విషయం తెలుస్తుంది. వస్తూనే, మీరు మా వారు లాయర్ కదూ, ఆయన చూసి వస్తున్నారా, ఎలా ఉన్నారు అని అడిగింది. చూడండి, కంగారు పడద్దు అంటూ స్టార్ట్ చేయబోతున్న లాయర్ సగంలోనే ఆగిపోయాడు. రొమైన్ మొహన్లో ఎలాంటి ఆందోళన లేదు, నిశ్చలంగా ఉంది. భయం కోల్పోయేటట్టు నిశ్చలత్వం, అది మామూలు కామ్ కాదు, ఆ ట్రాంక్విలిటీకి పిచ్చెక్కిపోయేటట్టుంది. నేనేమైపోతానని దిగులు పడకండి, సంగతులన్నీ చెప్పండి అని కొద్దిసేపు ఆగి గొంతు తగ్గించి, ఎంత దుర్భరమైన నిష్ఠూరమైన నిజమైనా సరే వినడానికి నేను రెడీగా ఉన్నాను అన్నది. సరే, మెహన్ లీనార్డ్తో జరిగిన తన డిస్కషన్ మొత్తం చెప్పుకొచ్చాడు. ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇందాక నేను చెప్పినవన్నీ కూడా తను చాలా శ్రద్ధగా విన్నది. అంతా అయ్యాక, అయితే ఆ రోజు రాత్రి 9:20 ఆయన ఇంటికి వచ్చినట్టు సాక్ష్యం చెప్పమన్నాడు అన్నమాట అన్నది. అతను ఆ టైంకి నిజంగా వచ్చాడు కదా అన్నాడు లాయర్ కొంచెం ఆదుర్దాగా. రొమైన్ కొంచెం కూడా తొనక్కుండా, అది కాదు అసలు సంగతి, నేను అలా చెప్తే ఆయన్ని వదిలేస్తారా, ఆ విషయం చెప్పండి చాలు. లాయర్ అతి చురుగ్గా విషయం గ్రహించినందుకు అదిరిపోయాడు. చెప్పండి, నా సాక్ష్యం చాలుతుందా, ఇంకెవరైనా సాక్షులు ఉన్నారా? ఆ మాధుర్ద చూసి లాయర్ కొంచెం ఇబ్బందిగా కదిలాడు. మీరు తప్ప వేరే సాక్షులు ఎవరూ లేరు అన్నాడు నెమ్మదిగా. అలాగా అన్నది. ఒకటి రెండు నిమిషాల తర్వాత ఆమె పెదాల మీద కొంచెం చిరునవ్వు వచ్చింది. లాయర్కి కొంచెం భయం వేసింది. ఏంటిది అని చెప్పి, మీ మనసులో ఏముందో నాకు తెలుసు అని అనబోతుండగా ఆమె, నిజంగా మీకు తెలుసా అన్నది. మీరు మెంటలీ చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు మీ వారికి ఇలా జరిగిందని, భర్తని ఆరాధించే మీలాంటి అని అనబోతుంటే చురుగ్గా ఆమె చూసిన చూపుకి అతనికి ఒక్కసారి టెన్షన్ వచ్చేసింది. ధైర్యం కూడా తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేశాడు. భర్తని ఆరాధించే అనగానే, అలాగని మా ఆయన చెప్పాడా అని వెటకారం ఒక నవ్వు నవ్వి. చెప్పిన ఆశ్చర్యం లేదులే, మగవాళ్ళు ఒట్టి మూర్ఖులు అంటూ చటుక్కుని లేచి నిలబడింది. అతనంటే నాకు మహా అసహ్యం తెలుసా, పరమ అసహ్యం. అతను ఊరికమ్మం నుంచి వేలాడుతుంటే చూడాలి అన్నది నా ఆశ తెలుసా, అంత అసహ్యం నాకు అంటూ ఉద్రేకంగా అరవడం మొదలుపెట్టింది. లాయర్కు ఒక్కసారి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఏం జరుగుతుంది అసలు, వాడేమో ప్రాణం అంటాడు, ఈవిడేమో ఇలా అంటుంది అని. ఎంత కసిగా ఉందిరా బాబు అసలు వాడు చచ్చిపోవాలని అని ఈయనకి భయం వేసింది. అవును, అతను ఊరికమ్మం మీద వేలాడుతుండగా నేను చూడడం ఖాయం. అతని ఇంటికి 9:20 కాక 10:20 వచ్చాడని నేను కోర్టులో సాక్ష్యం చెప్పాను అనుకో, ఏమవుతుంది? అతను 9:20 వచ్చినట్టు చెప్పడానికి వేరే సాక్షులు ఎవ్వరూ లేరని మీరే చెప్పారు. బిల్లు సంగతి తెలియదు అంటున్నాడుగా అతను, అతనికి తెలుసని, డబ్బు కోసమే ముసలావిడిని చంపుతానని నాతో అన్నాడని నేను చెప్తే, రాత్రి తిరిగి వచ్చి హత్య చేసినట్టు నాకు చెప్పాడని, కోటు మీద రక్తం కూడా ఉన్నదని నేను కొంచెం ఎక్స్ట్రా సాక్ష్యం ఇస్తే అనేసరికి ఆ చూపులు ఆ మాటలు లాయర్కి టెన్షన్ అసలు ఒక సవాల్ చేస్తున్నట్టున్నాయి. ఇవన్నీ తన దగ్గర ఎందుకు చెప్పానా అని లోపల బాధపడుతూనే పైకి కొంచెం బింకంగా, నీ భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేవు అన్నాడు. అతను నా భర్త అయితే కదా అన్నది. ఆ అన్నాడు. అవును, లేనాడు నా భర్త కాదు, నేను వియన్నాలో నాటకాల్లో వేషాలు వేస్తూ ఉండగా అతను పరిచయం అయ్యాడు. నా భర్త పిచ్చాసుపత్రిలో ఉన్నాడు, ఆయన బతుకుండగా వేరే పెళ్లి చేసుకున్నా చెల్లదు కాబట్టి మేము పెళ్లి చేసుకోలేదు. అయినా ఏది జరిగినా మా మంచికే జరిగింది లేండి అని అనిపిస్తుంది ఇప్పుడు అనగానే మెహన్కి ఒకసారి లోకమంతా గిర్రం తిరుగుతున్నట్టు అనిపించింది. పైకి మాత్రం అసలు ఏమీ పెద్దంత పట్టించుకున్నట్టుగా మొహం పెట్టి, లేనాడు మీద నీకెందుకు ఇంత కసి ఇంత ద్వేషము అన్నాడు. ఆమె తల అడ్డంగా తిప్పింది. చెప్పను గాక చెప్పను, నా రహస్యాలు ఇంకొకళ్ళకి ఎందుకు చెప్పాలి అనేసరికి లాయర్ ఇంకా చేసేది ఏం లేక ఒక పొడి దగ్గు తగ్గి లేచి నిలబడ్డాడు. అతను బయటికి వెళ్తూ ఉండగా ఆమె అతని దగ్గరకు వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి, నిజంగా చెప్పండి, అతను నేరం చేయలేదనే మీరు నమ్ముతున్నారా అంది. అంతకుముందు ఏదైనా సందేహం ఉంటే నీతో మాట్లాడిన తర్వాత తీరిపోయింది, అతను నిశ్చయంగా నిరపరాధే అన్నాడు అతను కర్కశంగా. రోడ్డు మీద నడుస్తున్నాడే కానీ ఆమె నవ్వు అతన్ని అలా హాంటింగ్గా అనిపించింది. తెగిస్తే ఆడవాళ్ళంత క్రూరంగా ఇంకెవరూ ఆలోచించలేరు, పాపం ఈ దౌర్భాగ్యుడికి అందరూ వ్యతిరేకులే అని ఇంకసారి పోలీస్ కోర్టు విచారణ కొంచెం బ్రీఫ్గానే ముగిసింది. ప్రాసిక్యూషన్ సాక్షులిద్దరూ జేనెట్, రొమైన్ వీళ్ళిద్దరే. రొమైన్ అన్నంత పని చేసింది, లియోనార్డ్ హత్య చేశాడు అని బల్ల గుద్ది మరీ చెప్పింది. కోర్టు డిఫెన్స్ వాదన కోసం వాయిదా పడింది, బట్ లాయర్కి ఏం చేయాలో పాలుపోలేదు. రొమైన్ని బెదరగొట్టి ఆమె సాక్ష్యాన్ని నిరుపయోగం చేయడం అసాధ్యం. తనే ఆమెకు అన్ని పాయింట్లు పువ్వుల్లో పెట్టి మరీ సమర్పించుకున్నాడు, ఇంకేం చేస్తాడు? ఆలోచిస్తే ఎమిలీ ఇంట్లో రాత్రి 9 గంటలకు మాట్లాడిన వ్యక్తి ఎవరో కనుక కనుక్కోగలిగితే రక్షించవచ్చు లియోనార్డ్ని అని అర్థమైంది. బాగా విచారిస్తే ఎమిలీకి ఒక మేనల్లుడు ఉండేవాడని, వాడు ఎమిలీని బెదిరించి అప్పుడప్పుడు వచ్చి డబ్బులు పట్టుకుపోతూ ఉండేవాడని తెలిసింది. జేనెట్కి అతను అంటే ఇష్టమని, ఎమిలీకి అతని తరఫున సిఫార్సులు కూడా చేసేదని తెలిసింది. ఆ 9 గంటల వ్యక్తి ఈ మేనల్లుడే అని నిరూపించగలిగితే, కానీ ఏం లాభం లేదు. ఆ మేనల్లుడి ఆనుపానులు ఎక్కడుంటాడో ఏంటో ఏమీ తెలియదు. ఏ పరాయి వ్యక్తి ఎమిలీ ఇంటికి వచ్చినట్టు వెళ్ళినట్టు చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాగే లియోనార్డ్ ఎమిలీ ఇల్లు విడిచిపెట్టడం కానీ తన ఇంటికి వెళ్ళడం కానీ చూసిన సాక్షులు లేరు. ఇంకా చేతులు ఎత్తైపోతుంటే ఒకరోజు 6 గంటల టైంలో ఒక ఉత్తరం వచ్చింది. ఎంత మురికిగా ఉందంటే కవరు అడ్డదిడ్డంగా అంటించిన స్టాంపు, చదువు వచ్చి రాని వాళ్ళు రాసిన అడ్రస్. అప్పుడు ఆ ఉత్తరం చించాడు లాయర్. అందులో ఏముందో నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం September 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ సింగర్ సింహ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో హర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. సో మొత్తానికి ఆ లెటర్ చింపి చూస్తే, ఇదిగో మిస్టర్, ఆ లియోనార్డ్కి వకీల్ నువ్వే కదా. ఆ రొమైన్ చెప్పేవన్నీ అబద్ధాలు. అవేంటో తెలుసుకోవాలంటే వాళ్ళు రాత్రి షారెంట్స్లో 16 నంబర్ ఇంటికి వచ్చి మిసెస్ ఎక్సన్ ఎక్కడుంది అని అడుగు, ఖర్చుకి 200 అవుతుంది అని రాసు. 1-2 సార్లు చదివిన తర్వాత లాయర్కు ఒక విషయం అర్థమైంది. ఎవరైనా తమాషాకి రాశారేమో అని కొట్టయిపోయాడు. కానీ ఒకవేళ కొంపదీసి నిజమే అయితే కేసు అంతకన్నా మునగబోయేదైతే ఏం లేదు. సరే ఒకసారి పోయి చూస్తే సరే అని చెప్పి షారెంట్స్కి వెళ్ళాడు. అది ఒక పెద్ద స్లమ్ మురికి కూపం, కంపు కొట్టే ఇళ్ళు. కష్టపడి వెతికి పట్టుకున్నాడు. మిసెస్ ఎక్సన్ 3rd ఫ్లోర్లో ఒక చిన్న ఫ్లాట్లో ఉంది. 2వసారి తలుపు కొట్టినప్పుడు జాగ్రత్తగా తలుపు తెచ్చుకుని ముసలావిడ తొంగి చూసింది. లాయర్ని చూడంగానే వచ్చావా రా రా అంటూ తలుపు బార్లా తెరిచింది. ఉబ్బసంతో రెస్పిరేషన్ కూడా గుర్ర గుర్ర అని సౌండ్ వస్తుంది. నువ్వు ఒక్కడవే కదా, ఎవరినైనా వెంటేసుకొచ్చావా? మన దగ్గర ఆటలు సాగవు అని నవ్వింది. లాయర్ కొంచెం డౌట్ పడుతూనే గదిలోకి అడుగు పెట్టాడు. సరే ఈ ముసలావిడ చూడటానికి ముసలిగా ఉంది కానీ కొంచెం నడి వయసు ఆవిడ. నడుము వంగిపోయింది, జుట్టు ముగ్గుబుట్టలా ఉంది, మెడ చుట్టూ ఏమో స్కార్ఫ్ చుట్టుకుని ఉంది. లాయర్ ఇలా శల్య పరీక్ష చేయడం, అన్ని విషయాలు తనని ఇంటిని గమనించడం చూసి అందాలన్నీ దాచేసుకుంటుంది ఏంట్రా అని చూస్తున్నావా, చూస్తే నువ్వు మూర్చపోతావని, చూపించినా అని చెప్పి చటుక్కుని స్కార్ప్ విప్పేసింది. భయంకరమైన మాంసం ముద్ద చూసి లాయర్కి ఒళ్ళు గగురు పొడిచింది. వెంటనే స్కార్ఫ్ చుట్టేసుకుంది. ఏ అందంగా ముద్దిచ్చేట్టున్నానా, హిహిహి అవును మరి, నేను ఒకప్పుడు చూడచక్కగానే ఉండేదాన్ని. యాసిడ్ తెలుసుగా, యాసిడ్ పోసేశాడు దొంగ సచ్చినోడు. ఆమె బూతులు కర్ణ కఠోరంగా ఉన్నాయి. లాయర్ ఆపబోయాడు కానీ ఇంకా అసలు లాభం లేకపోయింది. గుప్పిళ్ళు మూస్తూ తెరుస్తూ అలా రొప్పుతోందనమాట. తిట్టిన తర్వాత కొద్దిసేపటికి అలసటకి ఆగి, ఈ గోళ చాలు, నువ్వేదో నా క్లయింట్కి సహాయపడే సమాచారం ఇస్తావని వస్తే ఇదంతా ఏంటి అన్నాడు లాయర్. ఇస్తాలే, మరి డబ్బో? చూడు, సాక్ష్యం చెప్పడం నీ విధి తెలుసా. చాలే నీతులు చెప్పకు, నేను అడిగిన డబ్బు ఇస్తే నీకు కొన్ని ఐడియాలు ఇస్తాను. ఎట్లాంటి ఐడియా? ఓ ఉత్తరం అనుకో, ఆ రొమాన్ రాసిన ఉత్తరం. నాకెలా వచ్చిందని అడక్కు, డబ్బు అక్కడ పెట్టి అప్పుడు మాట్లాడు అనగానే లాయర్ తన కేసు చూసి, 10 పౌండ్లు ఇస్తాను, ఆ పైన ఇంకేమి ఇవ్వను, అదేనా నువ్వు అంటున్న ఉత్తరం నాకు ఇస్తేనే. ముష్టి 10 పౌండ్లా అని ఇహ ముసల్ది తిట్లు మొదలుపెట్టింది. సరే ఆఖరి మాటగా 20 అన్నాడు లాయర్. డబ్బు చూసి ముసల్ది ఓగర్చడం మొదలుపెట్టింది. తిట్టుకుంది, తిమ్ముకుంది, చివరికి పరుపు కింద నుంచి ఒక ఉత్తరాల కట్ట తీసి ఇలా విసిరేసింది. నీకు కావాల్సింది పైన ఉంది, పట్టుకుపో అంది. లాయర్ అతిశాంతంగా ఉత్తరాలన్నీ చదివాడు. అవి రొమైన్ తన లవర్కి రాసిన ప్రేమలేఖలు. పైన ఉన్న ఉత్తరం లియోనార్డ్ అరెస్ట్ అయిన రోజుది. నేను చెప్పింది కరెక్టేనా? ఆ రొమైన్ పని అయిపోతుంది, పోద్ది కదూ దీంతో అందామె. లాయర్ ఆ ఉత్తరాలని జేబులో పెట్టుకుని, ఇవన్నీ నీకెక్కడివి అన్నాడు. అది నీకెందుకు, ఇంకోటి చెప్పనా? 10:20కి ఆవిడ ఇంట్లో ఉన్నానంది కదా, లయన్ సినిమా హాల్కి వెళ్ళి అడుగు, తెలిసిపోతుంది, కొట్టొచ్చినట్టు కనబడుతుంది, గుర్తుంటుందిలే వాళ్ళకి. ఇంతకీ ఈ ఉత్తరాల్లో మనిషి ఎవడు? ముసల్దాన్ గొంతు ఇంకా బొంగురుపోయింది. గుప్పిళ్ళు మూసి తెరిచి కొద్దిసేపు గడిపింది. చివరికి తలెత్తింది. వాడే, నా మొహాన్ని ఇలా చేసిన వాడు, చాలా కాలమైందిలే. అదొచ్చి అదే రొమైన్ నా వాడిని ఎగరేసుకుపోయింది, నేను వాడిని వదిలిపెట్టలేదు, వెంటబడ్డా, అప్పుడు యాసిడ్ పోసేశాడు నా మొహం మీద. అదే ఉసుగొలుపు ఉంటుంది, నా మొహం కాలిపోతుంటే నవ్వింది అది. నేను పగ విడిచిపెట్టేదాన్ని కాదు, వెంటాడాను, దాని గుట్టు మట్టు కనిపెట్టాను. ఇన్నాళ్ళకి దొరికింది, దాన్ని జైల్లో పెట్టేస్తారు కదూ. అబద్ధకు సాక్ష్యం చెక్కినందుకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, నువ్వేం టెన్షన్ పడకని లాయర్ అన్నాడు. తోసేయండి దాన్ని, జైల్లో పెట్టేయండి, శని విరగడైపోతుంది. అవును బాబు, నా డబ్బేది అనగానే ఏం మాట్లాడకుండా లాయరు డబ్బు ఆ బల్ల మీద పెట్టేసి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి సరాసరి లయన్ సినిమా హాల్కి వెళ్ళాడు. రొమైన్ ఫోటోని హాల్ మేనేజర్ గుర్తుపట్టాడు. హత్య జరిగిన రోజు రాత్రి ఎవరో మగవాడితో ఆమె సినిమాకు వచ్చిన మాట వాస్తవం. కూడా వచ్చిన తన్ని మేనేజర్ చూడలేదు, బట్ ఈమె ఆఫీస్లోకి వచ్చి టికెట్లు అడిగింది, సినిమా గురించి డీటెయిల్స్ కూడా అడిగింది. సినిమా అయిపోయే వరకు వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. లాయర్కి కొంచెం ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. రొమైన్ సాక్ష్యం పచ్చి అబద్ధం అని తను సులభంగా నిరూపించగలదు. కానీ లియోనార్డ్ మీద ఆమె ద్వేషానికి కారణం ఏమై ఉంటుందన్నది అంటుపట్టలేదు. భార్య తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందని విని లియోనార్డ్ అసలు నిర్ఘాంతపోయాడు, నమ్మలేదు. తర్వాత గుడ్లప్పగిచ్చి విన్నాడు. అతనికి కారణం తెలిసే ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి చెప్పే ఉద్దేశం లేదేమో. భార్యాభర్తల మధ్య రహస్యం వాళ్ల మధ్యనే ఉండిపోతుంది. లియోనార్డ్ కేసు చాలామందిని ఆకర్షించింది. అతని అందం, ఆరోపించబడిన నేరం, రొమైన్ సాక్ష్యం, జనాల్లో అసలు మామూలు క్రేజ్ రాలేదు. సరే లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. జేనడ్ తన పాత కథ వినిపించినా ఎమిలీ లియోనార్డ్ మధ్య సంబంధం ఎలాంటిదన్న విషయం మీద కొంచెం అవగాహన వచ్చింది. ఆ తర్వాత సాక్షి రొమైన్. గత 3 ఏళ్లుగా ముద్దాయితో ఉంటూ భార్యగా చలమణ అయిపోతున్నావు కదూ అన్నాడు లాయర్ కటువుగా. తను కళ్ళెత్తి చూసి మనసులో ఏముందో ఎవరూ చెప్పలేరు అలాంటి ఒక చూపు చూసింది. అవును, క్వశ్చన్ స్టార్ట్ అయినాయి. రొమైన్ ఇంతకుముందు చెప్పినవే చెప్పుకొచ్చింది. ఆ రోజు రాత్రి ముద్దాయి ఇనప కమ్మి తన వెంట తీసుకెళ్లాడు, 10:20 తిరిగి వచ్చాడు, ముసలావిడిని చంపినట్టు తనతో చెప్పాడు, చొక్కా చివర్లు రక్తంతో తడుస్తున్నాయి, కిచెన్ స్టవ్ మంటలో వాటిని కాల్చేశాడు, ఎవరికైనా చెప్తే తనను చంపేస్తానని బెదిరించాడు. తన కథనం ముందుకెళ్తున్న కొద్దీ కోర్టులో ఉన్న అందరూ చెలించిపోయారు. ముద్దాయి మీద కొంచెం ఉన్న జాలి కూడా పోయింది. ముద్దాయి కూడా ఆ విషయం గ్రహించిన వాడిలాగా నిస్సహాయంగా చతికిల పడిపోయాడు. ప్రాసిక్యూషన్ లాయర్ కాస్త రొమైన్ని అదుపులో పెట్టడానికి చూసిన మాట వాస్తవం, కానీ తను కసితో సాక్ష్యం ఇస్తుందని తెలిసిపోతుంది. డిఫెన్స్ లాయర్ లేచాడు. నువ్వు కట్టుకథలు అల్లుతున్నావని, నువ్వు చెప్పే 10:20 నువ్వు ఇంట్లోనే లేవని, ఇంకొకటితో సినిమాకి వెళ్ళావని, లియోనార్డ్ని ఉరికమ్మ మెక్కించడానికి ప్లాన్ వేసావని నేను అంటాను, దీనికి నువ్వేమంటావు అన్నాడు మెహరే. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అన్నది రొమైన్. అప్పుడు బయటకు వచ్చింది మెహన్ సంపాదించిన ఉత్తరం. తను కోర్టులో గట్టిగా అందరికీ చదివి వినిపించాడు. నా ప్రియమైన మ్యాక్స్ రొట్టె విరిగి నేతిలో పడింది, వాడిని అరెస్ట్ చేశారు, హత్య కేసు, సన్నాసి, దోమను కూడా చంపలేని సొంట మీద హత్యా నేరం, పగ తీర్చుకోవడానికి ఎట్టకేలకు నాకు ఛాన్స్ దొరికింది. ఆ రోజు రాత్రి రక్తంతో తెరిసిన బట్టలతో ఇంటికి వచ్చాడని సాక్ష్యం ఇస్తాను, దెబ్బకి సఫా, ఉరికమ్మ మీద నన్నే తలుచుకొని, ఆ పైన మన ఇద్దరం ఆ చేతిరాత రొమైందా కాదా అని పరీక్షించడానికి నిపుణుని పిలువబోయారు, కానీ ఆ అవసరం పడలేదు. ఉత్తరం చదవంగానే రొమైన్ బెదిరిపోయింది, తప్పు ఒప్పేసుకుంది. లియోనార్డ్ 9:20 ఇంటికి తిరిగి వచ్చాడని, తనే మిగతా విషయాలన్నీ కల్పించానని చెప్పేసింది. రొమైన్ సాక్ష్యం పటాపంచలవడంతో ప్రాసిక్యూషన్ కేసు వీగిపోయింది. డిఫెన్స్ లాయర్ తక్కిన సాక్షిని కూడా పిలిచాడు. ముద్దాయి కూడా ఎటువంటి భయం లేకుండా నిబ్బరంగా తను మెహన్కి చెప్పిందే చెప్పాడు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చక్కగా సాగిపోయింది. ముద్దాయి నిర్దోషి అని మా అభిప్రాయం అని చర్చల తర్వాత నిర్ణయాన్ని ప్రకటించారు. లియోనార్డ్ దగ్గరికి వెళ్ళి అభినందించడానికి మెహన్ తన సీట్లోంచి లేచాడు. అతని చుట్టూ జనం ఉండడంతో కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ ఉలిక్కి పడ్డాడు. క్రితం రోజు రాత్రి వాళ్ళ ఆవిడ అన్నది, మీకు ఈ కళ్ళజోడు తీసి తుడుచుకోవడం అలవాటుగా మారిపోతుంది, జాగ్రత్త అని. చిత్రం తెలియకుండానే మనుషులు అలవాట్లకు బానిసలైపోతారు. మొత్తం మీద కేసు ముగిసింది. భలే కేసులే, ఆ ముసల్ది మహానుభావురాలు ఉత్తరం ఇచ్చి పుణ్యం పట్టుకుంది. రొమైన్ కూడా భలే మనిషి. ఆ రోజు తన ఇంట్లో ఆమె పాలిపోయి కనపడింది. ఇప్పుడు కోర్టులో చెలరేగిపోయి ఉన్నది. పొడుగ్గా దాష్టికంగా చెయ్యి ఊపుతూ, కుడి చేతి గుప్పిలు మూస్తూ తెరుస్తూ మూస్తూ, తనకు అదొక అలవాటేమో, తెలియకుండానే పట్టుబడిందేమో. ఈ అలవాటు ఇంకెవరికో కూడా దగ్గర నుంచి చూశాను, తనెవరో కానీ, తల బెదిల్చాడు లాయర్. ఈ మధ్య ఎవరో ఎవరో గుర్తొచ్చేసరికి అతను ఊపిన ఆగినంత పనైంది. షారెన్స్లో ఉన్న ముసల్ది, ఆమెకు ఈ అలవాటే ఉంది, కానీ ఇది సంభవమా, ఇద్దరు ఒక్కరేనా, అబ్బే ఎందుకు కాకూడదు. రొమైన్ వియన్నాలో నాటకాలు వేస్తుండేది కదా, ఎవరో వచ్చి లియోనార్డ్ని అభినందించారా అంటున్నారు. లాయర్ మెహన్ మనసులో ఉన్నది ఒక్కటే, రొమైన్ని చూడాలి, ఏకాంతంగా, త్వరగా. కొన్ని రోజుల తర్వాత ఎమిలీ ఆస్తి లియోనార్డ్కి చేరి శిక్షాకాలం కూడా పూర్తి చేసుకుని వచ్చిన రొమైన్ని చేరదీసిన తర్వాత మెహన్ నామను కలవగలిగాడు. కలిసి తనకున్నదంతా చెప్పాడు. అయితే మీరు గ్రహించారన్నమాట, మేకప్లో మొహాన్ని అలా మార్చేయగలిగాను, గదిలో పొగ వల్ల మీరు మేకప్ని కనిపెట్టలేకపోయారు అనగానే లాయరు, కానీ ఈ వేషాలన్నీ ఎందుకు అన్నాడు. చూడండి సార్, లియోనార్డ్ని రక్షించుకోవాలన్నది నా తాపత్రయం, నా మొగుడంటే నాకు చచ్చేంత ఇష్టం, అతను నిర్దోషి అని చెప్తే నా సాక్ష్యానికి వీలవుతుందా, భార్య కాబట్టి చెప్పింది అంటారు. ఆ విషయం మీరే చెప్పారు కూడా. సో ఒక నటీమణిగా జనాల మనస్తత్వం నాకు బాగా తెలుసు. అతను నిర్దోషి అని బలవంతంగా నా దగ్గర నుండి రాబడితేనే ఆ సాక్ష్యానికి విలువ ఉంటుంది. అది ఒక దొంగ సాక్షిగా తప్పు ఒప్పుకుంటున్నట్టుగా చెప్తే ముద్దాయి పట్ల జాలి పెరుగుతుంది. నేను ఎంత చెడ్డదానిగా నిరూపించబడితే అతను అంత ఉన్నతుడుగా భావింపబడతాడు. ఓ, అదా సంగతి. మరి నీ ప్రేమలేఖలు అవన్నీ కల్పితమేనా, అన్నెందుకు? ఒక్కటే లెటర్ చూపిస్తే మీరు నమ్మి ఉండేవాళ్ళు కాదు. గట్టిగా వాదించడానికి ముందు మిమ్మల్ని నమ్మించడం ముఖ్యం కదా, అందుకే అన్ని లెటర్స్. మరి మ్యాక్స్, అదే అలాంటి వ్యక్తి ఎవరు లేరు సార్. ఆ రోజు సినిమా హాల్కి నాతో వచ్చింది మా ఫ్యామిలీ ఫ్రెండ్. మెహన్కి చిరాకేసి తనని ఫూల్ని చేసి ఆడించినందుకు. ఇంత డ్రామా ఎందుకు? మామూలు పద్ధతుల్లోనే అతన్ని విడిపించేవాళ్ళం కదా. ఏమో, ఎవరికి తెలుసు అతని నిర్దోషాన్ని మీరు గట్టిగా నమ్మకపోతే మీ వాదనలో బలం ఉండదు కదా అనగాని లాయరు, ఎందుకు నమ్మను, అతను నిర్దోషే కదా, ఆ విషయం నీకు మాత్రం తెలీదా అనగానే రోమయ్య ఒక బిషపు నవ్వు నవ్వి, సార్ మీకు అసలు విషయం తెలియదు. నాకు తెలుసు, చంపిన లియోనార్డ్కి తెలుసు, చచ్చిన ఎమిలీకి మాత్రమే తెలుసు అన్నారు. ఇది అగాథా క్రిస్టీ రాసిన ద విట్నెస్ ఫర్ ప్రాసిక్యూషన్. అసలు ఈ స్టోరీ ఫస్ట్ ఇంగ్లీష్లో చదివినప్పుడైతే నాకు ఎంత బాగుంది అనిపించింది. అసలు ఎక్కడ పకడ్బందీ స్క్రిప్ట్ అనమాట. అసలు కథ చదువుతుంటే మధ్యలో దాహము, ఆకలి ఇలాంటి నేచర్కి సంబంధించినవి న్యాచురల్గా వచ్చే ఎటువంటి ఫినోమెనన్ కూడా మనకు అసలు అనిపించదు. అలా పట్టుబట్టి చదివిస్తూ ఉంటుంది. స్టోరీ ఎండ్ అయ్యే టైం వరకు కూడా అదే గ్రిప్పింగ్. అండ్ దాన్ని తెలుగులో చెప్పినప్పుడు కూడా, అంటే విపులలో వచ్చినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో మొన్న మధ్య ఎక్కడో పీడిఎఫ్ ఫైల్ ఒకటి చదివాను. సో అందుకే ఆ కథని మళ్ళీ ఒకసారి మీతో పంచుకుందాం అనిపించింది. ఇదండి థ్రిల్లింగ్ కథ. సో ఇంకా మిగతా రోజుల్లో ఖచ్చితంగా వేరే వేరే విషయాలు అన్నట్టు, మొన్న మధ్య నేను జేమ్స్ హ్యాడ్లీ చేసిన ఒక నవల్ కూడా చదివాను. ఆ నవల్ కూడా భలే ఉంటుంది, ఇలాగే థ్రిల్లింగ్గా. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికైతే ఇవాళ చిత్రం బళ్ళారే విచిత్రాన్ని ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళారే విచిత్రంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారేవి చిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.